ఆయనకిష్టం లేదు మనసులారా, మీరు మారకనే మరణించడం తండ్రి చిత్తం కాదు, ఆయనకిష్టం లేదు. అంతటను అందరును మారాలని ప్రతి ఒక్కరూ పరలోకం చేరాలని ప్రథమునిగా ప్రభు యేసే ప్రవేశించెను. మిషనరిగా ఈ ప్రపంచంలో శాపలోకంలో ప్రాణాలే పెట్టేంత వరకు ప్రజలను సువార్త ప్రకటించే బహు విస్తారముగా భారసైతముగా యేసునే అనుసరించి ఆత్మలకై పరిగ్రపించు శిష్య బృందాలే భూరిగంతాలకు చేరి యేసునే అనుసరించి ఆత్మలకై పరితపించి సంగ ప్రియులే భూరిగంతాలకు చేరి నిలువని మోసేవారు తన పిల్లలుగా చనిపోయారు. విద్య లేదు గని వారు భూమిని తల క్రిందులు చేశారు. బయలాలతో దిగే కోటైనా రంపాలతో దిగే కోటైనా కారాగారం భలే అవుతున్నా ప్రాణాలని భలైపోతున్నా తెగిన వరమే అనుకొని సాగు వరకు ప్రకటించారు. ప్రజలను వరముకు నడిపించారు ఎవరిని పంపుదునగా. ఆజ్ఞనే చేతపట్టి స్వదేశమునే విడిచిపెట్టింది దైవననులే భారత దేశానికి చేరి. ఆజ్ఞనే చేతపట్టి స్వదేశమునే విడిచిపెట్టి నేటి మిషనరీలే భారతదేశానికి చేరి. అజ్ఞానమునే పోగొట్టే విద్యాలయాలు నిలిపారు. ప్రాణం పోసే వైద్యాలయాలు శరణాలయాలు కట్టారు. రోగాల మీద నడిచేస్తున్నా బాణాలని కలుసుకొస్తున్నా సజీవంగా రణమవుతున్నా పిల్లల ప్రాణాలే పోతున్నా. లేఖనములు అనువాదం కై జీవితములు హెచ్చించారు. దైవిక ప్రేమను చూసి ప్రజలను ఆరాధించారు. ఎవరిని పంపుదునగా.
నీ యొక్క సేవలో ముందుకు కొనసాగటానికి ఈ వాక్యాలు మమ్మల్ని బలపరచడానికి నా తండ్రి మీరు మాకు సహాయం చేయమని మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఇందాక నుంచి సిస్టర్ నడిపిస్తున్నారు కదా, నడిపిస్తున్నప్పుడు ఆరాధన గీతము ఈ ఆరాధన టైంని ఆ వర్డ్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు కదా. మనం ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తాం, ఓన్లీ సండే మాత్రమే కాదు. ఇది మనం ఫస్ట్ గుర్తించాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆరాధన అంటే అది కేవలము ఆదివారానికి మాత్రమే పరిమితమైంది ఆరాధన, ఇంకా తర్వాత దాంతో మనకు పనిలేదని వర్షిప్ సర్వీస్ అనే పేరుతో కూడా మనం పిలవటం అలా చూసాము. దానికి అలా అలవాటు అయిపోయామేమో మనం. కానీ మనం యేసుక్రీస్తును అంగీకరించిన మనకి ప్రతిరోజు ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఖచ్చితంగా అది మన లైఫ్ లో మొట్టమొదటిగా మనం లేవగానే చేయాల్సిన పని ఏంటి అంటే దేవుణ్ణి ఆరాధించడం. ఒకరోజు మనకి ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు. మనం అనుకుంటే మనం కళ్ళు తెరవట్లేదు నిద్రలో నుంచి, దేవుడు మనకి నెక్స్ట్ ఒక రోజు ఇచ్చాడు కాబట్టి మనం కళ్ళు తెరుస్తున్నాం, నిద్రపోతున్నాం, కానీ కళ్ళు తెరవటం మాత్రం అది దేవుని చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రవ్వా నాకు ఇంకొక రోజు ఎక్స్ట్రా ఇచ్చారు మీకోసం బ్రతకడానికి అని మనం ఆరాధించే ఆ యాటిట్యూడ్ తోటి మనం లేవగలగాలి. లేచినప్పుడు మనకి యాటిట్యూడ్ ఉండాలి. అంటే నేను ప్రతిరోజు లేవగానే ప్రభా ఇంకొక నూతన దినాన్ని నా జీవితంలో మీరు ఇచ్చారు, థ్యాంక్స్ లార్డ్ అని చెప్తాను. లేవగానే ముందు ఆ మాట అనేయాలి నేను. అది నేను నాకు దేవుడు నేర్పించింది. సరే, మన ఆరాధనకి ఏంటి బేసు? మనం దేవుణ్ణి దేని బట్టి ప్రతిరోజు ఆరాధిస్తాము? ప్రతిరోజు లేస్తాము, దాన్ని బట్టి ఖచ్చితంగా థ్యాంక్ యూ లార్డ్ అంటాం, దాన్ని స్తుతులు చెల్లించటం అంటాం, కృతజ్ఞతా స్థుతులు చెల్లించటం అంటాం. అదే ఆరాధన కాదు. నేను చాలా క్లియర్ గా ఏం చెప్తానంటే, దేవుణ్ణి ఆరాధించటం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆయన లక్షణాలని బట్టి, గుణ లక్షణాలని బట్టి మనం ఆరాధించాలి. ఆయన మనకు చేసిన మేలుల్ని పట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లిస్తాం, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. ఇది మనకు ఒక క్లియర్ క్లారిటీ ఉండాలి. ఒక అంకుల్ ఒకసారి ఏం చేశారంటే, ChatGPT ఉంటుంది కదా, దాన్ని అడిగారంట, నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఒక 20 seconds లో ఒక పారాగ్రాఫ్, వర్షిప్ పారాగ్రాఫ్, లేకపోతే నువ్వు ఒక 20 seconds లో ఏం ఆరాధిస్తావు దేవుణ్ణి అని అదొక క్వశ్చన్ వేస్తే, ChatGPTలో 20 seconds కి సరిపడ అద్భుతమైన గొప్ప గొప్ప మాటలతోటి, ఆరాధనకి సంబంధించిన వాటితోటి, ఆ పదాలతోటి చక్కగా ఒక పారాగ్రాఫ్ ని ఇచ్చేసిందంట. వెంటనే ఇలా క్లిక్ చేయగానే ఒక పారాగ్రాఫ్ వచ్చింది. అంటే ఆ మాటలు మనం కూడా అంత తొందరగా పలకమేమో, అవి అంత రావేమో. అలాంటి మంచి మంచి మాటలతోటి, దేవుణ్ణి ఆరాధించే మంచి మంచి మాటలతోటి ఒక 20 seconds లో ఎలా వర్షిప్ చేయాలని వెంటనే ఇచ్చిందంట. కానీ అది అలా ఆరాధన అవుతుందా అంటే అది కాదు. ఎందుకంటే దేవుడు మనం ఆరాధించేటప్పుడు హృదయంతో సత్యంతో ఆయన ఏమయ్యున్నాడో, రక్షణ అనుభవంతో ఆయన ప్రేమ కనికరము, ఆయన క్షమాపణ, ఆయన శక్తి, ఆయన గుణగణాలని మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ప్రతిరోజు మన లైఫ్ లో మనం ఆ రక్షణ అనుభవంలోకి నడుస్తూ, పెదాలతో కాకుండా, మిషన్స్ పెదాలతో చేస్తాయేమో కానీ దేవుడు అలాంటి ఆరాధనని యాక్సెప్ట్ చేయడు. మనం ఆరాధిస్తే దేవుడికి ఎందుకు ఇష్టం అంటే, మనం ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన గుణ లక్షణాలని మనం అర్థం చేసుకొని వాటిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడు మన హృదయంలో నుంచి ఆత్మతో సత్యంతోటి మనం ఆయనని ఆరాధించగలగాలి. ఆయన ఏమై ఉన్నాడో ఒక్కరోజుకే సరిపోదు. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతిరోజు దేవుడి గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, ప్రభువా నువ్వు ఇంత గొప్ప దేవుడువా, అది మనకు ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ప్రతిరోజు దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఆదివారం మట్టికే క్రైస్తవులం కాదు మనము, వీఆర్ ఎవ్రీడే బిలీవర్స్. మనకి ప్రతిరోజు పనుంది, ప్రతిరోజు దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే, ప్రతిరోజు దేవుణ్ణి మనం ఆరాధించాల్సిందే. ఈరోజు మనం కొన్ని మాటలు ఆయన్ని ఆరాధించే, లేకపోతే అర్థవంతంగా మనం ఆరాధించాలి అంటే ఆయన గుణలక్షణాలు ఏంటో తెలియాలి. వాటిల్లో ఈరోజు ఒక్క గుణలక్షం మనం కొన్ని నేర్చుకున్నాం. సంఖ్యాకాండము 23:19. సంఖ్యాకాండము 23:19లో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా? ఈ వర్సులో మనకేమర్థమవుతుందంటే, దేవుడు అబద్ధమాడడు, అబద్ధమాడడానికి ఆయన ఏమి నరుడు కాదు, పశ్చాత్తాపడ్డు. అంటే పశ్చాత్తాపడ్డంటే, అయ్యో అబ్బా అసలు ఈ పని నేను ఎందుకు చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనే పరిస్థితి రాదంట దేవుడికి ఎప్పుడు. మన పరిస్థితి అది, అబ్బా ఆ రోజు అలా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేది, అయ్యో అనవసరంగా ఆ రోజు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది, అలా చేయకుండా ఉంటే బాగుండేదని మనం అనుకుంటాం. అందుకని ఆయన క్లియర్ గా పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు, అబద్ధమాడడానికి ఆయన మానవుడు కాదు. మనమేమో అబద్ధాలు ఆడేస్తాము, మనమేమో అలా చేయకుండా ఉంటే బాగుండని మనల్ని మనం చాలా సార్లు అనుకుని ఉంటాం, లేకపోతే వేరే వాళ్ళకి నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది ఆ రోజు, లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని మనం అంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట చెప్పి చెయ్యకుండునా, ఆయన ఒక మాట చెప్పాడంటే చేయకుండా ఉండగలడా, ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని స్థాపించకుండా ఉండగలడా? అది ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు దేవుడు మనకి. దీనికి సంబంధించిన వచనాలే యిర్మీయా గ్రంథం 21:44. యిర్మీయా గ్రంథము 21:44లో, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిట్లో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరును అనే మాట. ఏది దేవుడు చెప్పిన ఏ మాటల్లో ఒక్కడు కూడా తప్పిపోలేదంట. దేవుడు ఏదైతే చెప్పాడో అంతా చేసేసాడు ఆయన, అంత చేసేవాడుగా కూడా ఉన్నాడు. అలాగే ఎహెస్కేల్ గ్రంథము 12:28 ఎహెస్కేల్ గ్రంథము 12:28 కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. ఆయన ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరుగుతుంది. హెబ్రిల్కి రాసిన పత్రిక 10:23 హెబ్రిల్కి రాసిన పత్రిక 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా పట్టుకుందాం. దేవుడు వాగ్దానం చేసేవాడు, మాట ఇస్తే తప్పేవాడు కాదు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. హీఈస్ ఫెయిత్ఫుల్. అవర్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. చాలా సార్లు డబ్బు తీసుకొని రేపిస్తాం ఎల్లుండి ఇస్తాం అంటారు, కానీ ఐపీ పెట్టి ఎంతమంది మాట నిలుపుకోలేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. ఫ్యామిలీస్ లో పెళ్లిళ్లలో ప్రమాణాలు చేసుకుంటున్నాం, చచ్చిపోయిందాక నిన్ను నేను విడిచిపెట్టను, బాధల్లో ఇబ్బందుల్లో మంచిలో దేంట్లోనైనా నీకు నేను చివరిదాకా తోడుగా ఉంటాననే ప్రామిసెస్ మనం చూస్తాము. కానీ ఎన్ని ఫ్యామిలీస్, క్రిస్టియన్ ఫ్యామిలీసే ఎంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోవడం లేదు. బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన నిలబెట్టుకుంటాడు. ఏ ఏ మాటలు ఇచ్చాడు, ఏమేమి నిలబెట్టుకున్నాడు దేవుడు? పడిపోయిన మానవుణ్ణి తిరిగి కాపాడడానికి, రక్షించటానికి దేవుడు ఒక మాట ఇచ్చాడంట. ఎవరి గురించిన మాట అంటే రక్షకుడు గురించిన మాట. ఆయన వాగ్దానం చేశాడు రక్షకుడిని గురించి. తీతుకు రాసిన పత్రిక 1:4 ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసనుంది. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది, బిఫోర్ టైమ్ బిగాన్ హీ ప్రామిస్డ్ అని ఉంటుంది. ఇది నేను చదివినప్పుడల్లా అసలు భూమి ఇవేమీ చెయ్యక మునిపే, కాలము స్టార్ట్ అవ్వక మునిపే దేవుడు వాగ్దానం చేశాడంట. ఎవరి గురించి వాగ్దానం చేశాడంటే రక్షకుడు గురించి. రక్షకుడు ద్వారా మానవులకి, లేకపోతే పడిపోయిన మానవాళికి, పాపంలో ఉన్న మనుషులకి క్రీస్తు ద్వారా నిత్య జీవం ఇస్తాను అనే ప్రామిస్ ఆయన చేశాడంట. అది మనకి ఎక్కడ రివీల్ అవుతుంది? ఆయన చేసిన ప్రామిస్, ఆయన చేసిన ప్రణాళిక దేవుడు ఆదికాండం 3:15 ఆయన రివీల్ చేస్తున్నారు. ఆ ప్రామిస్, ఏ ప్రామిస్ అయితే దేవుడు చేశాడో అది ఆయన రివీల్ చేస్తున్నారు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసాను అని. అంటే ఇక్కడ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తుని గురించే. యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం గురించి చెప్తున్నాడు ఆయన. మోషేకి దేవుడు రివీల్ చేస్తే మోషే రాస్తున్నాడనమాట. మోషేకి ఎలా తెలిసింది? అసలు యేసుప్రభుని చూడలేదు. ముందెప్పుడో కొన్ని 2,000 సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతిని మోషే ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. క్రీస్తు ద్వారా మానవాళికి పాపక్షమాపణ, క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవం అనే సంగతి, స్త్రీ సంతానం అని కేవలము క్రీస్తుకు మాత్రమే ఆ మాట ఉపయోగపడింది. అంటే బైబిల్లో రాయించబడింది అట్లా, క్రీస్తు సంతానం అని. క్రీస్తును గురించిన ప్రామిస్ మనకి ఆదికాండం 3:15 దేవుడు రివీల్ చేస్తే, అది ఎవరికి దేవుడు ప్రామిస్ చేశాడు, ఎవరు ఏ వ్యక్తిని చూస్ చేసుకుని క్రీస్తుని లోకానికి పంపించాలని ఆయన ప్రణాళిక అంటే, ఆదికాండం 12:1-3 మనకు అందరికి తెలుసు. అబ్రహాం ని దేవుడు పిలుచుకొని, నీ సంతానం ద్వారా నేను ఈ నేషన్స్ ని బ్లెస్ చేయబోతున్నాను. నీ సంతానం ఎలా ఉండబోతుందంటే ఇసుక రేణుల వలె, ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె విస్తరిస్తారు, అలా ఉంటుంది నీ సంతానం. నీ సంతానం ద్వారా జనాంగాల్ని నేను రక్షించుకుంటాననే ప్రామిస్ దేవుడు చేయడం మనం చూస్తాం. మనం ఆదికాండం 13:16 కూడా, నీ సంతానమును భూమి మీద నుండు ఇసుక రేణులు వలె విస్తరింప చేసేదను. గాడ్ ప్రామిస్డ్ అబ్రహాం. అబ్రహాం కి దేవుడు ప్రామిస్ చేశాడు, నీ సంతానం ద్వారా విమోచకుడు రాబోతున్నాడు అని. అబ్రహాం కి ప్రామిస్ చేసింది ఇస్సాకుని, వీళ్ళని కాదు, నీ సంతానము. అది మనకి గలతీలు రాసిన పత్రిక 3:16 చాలా క్లియర్ గా ఉంటుంది. గలతీలు రాసిన పత్రిక 3:16 ఆ సంతానం క్రీస్తే అనే మాట మనకి చాలా క్లియర్ గా రాయించాడు దేవుడు. అది ఎక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నాడు దేవుడు? అబ్రహాం కి దేవుడు ప్రామిస్ చేశాడు. గల్తీయులు రాసిన పత్రిక 4:4 ప్రకారము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడు ప్రామిస్ చేశాడు అబ్రహాంకి, ఆ ప్రామిస్ ని దేవుడు నిలబెట్టుకున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు అంటే ద రైట్ టైం అని అర్థం. ఆయన నిర్ణయించిన సమయంలో దేవుడు క్రీస్తుగా ఈ లోకానికి రావడం మనం చూస్తాం. అది కూడా స్త్రీ సంతానంగా. ఏదైతే ప్రామిస్ చేశాడో దేవుడు, ఆ ప్రామిస్ ని దేవుడు నిలబెట్టుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు సిలువలో మరణించి ఆయన దగ్గరకు వచ్చిన వారికి పరిశుద్ధాత్మను వాగ్దానం ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. అపోస్తల కార్యాలు 2:32 పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో ఆత్మను గురించిన ప్రామిస్ మనం చూస్తామన్నమాట. యోహాన్ సువార్త 14:16 కూడా, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెను. దేవుడు పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరిస్తాను అట్ ద ఎండ్ టైమ్స్, లేకపోతే చివరి దినాల్లో నా కుమారుల మీద, కుమార్తెల మీద నేను కుమ్మరించబోతున్నాను అనే ప్రామిస్ దేవుడు చేశాడు. మన అపోస్తల కార్యాలు 2 లో చూడగలుగుతున్నాం కంప్లీట్ గా పరిశుద్ధాత్మ దేవుడు కిందకు రావడం. అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారో వాళ్ళ హృదయంలో దేవుడు నివాసం చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడు, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. యేసుప్రభు వారు పైకి వెళ్లారు, ఆయన కిందకు పంపించారు. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే, నిత్య జీవం ఇస్తానని ప్రామిస్ చేశారు యేసుప్రభు వారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తానని ప్రామిస్ చేశారు, మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించారు, ఆయన మనలో నివాసం చేస్తున్నారు. అలాగే మీకు నిత్య జీవం ఇస్తానని ప్రామిస్ చేశారు ఆయన. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:25 నిత్య జీవం అనుగ్రహించున్న అనిదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం అనుంది. దేవుడు మనకి, మనమేం అడగలేదు దేవుణ్ణి నువ్వు ప్రామిస్ చేస్తావా లేదా అని, ఎందుకంటే అంత ధైర్యం మనకు లేదు కాబట్టి. దేవుడే ఆయన మనతోటి ప్రామిస్ చేశాడంట, ఎవరైతే నా దగ్గరకు వస్తున్నారో, నన్ను విశ్వసిస్తున్నారో వాళ్ళకి నేను నిత్య జీవం ఇస్తాను అని. అందుకే యోహాన్ సువార్త 10:28 నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు అనే మాట మనకు కనిపిస్తుంది. నేనిస్తున్నాను నిత్య జీవం బికాస్ ఐ ప్రామిస్డ్. దేవుడు ప్రామిస్ చేశాడు, ఆయన మనకి నిత్య జీవం ఇస్తున్నాడు, కాబట్టి మనం ఎన్నటికీ నశించిపోము. యోహాన్ సువార్త 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానని ప్రామిస్ చేశాడు, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, మూడో దినాన తిరిగి లేచి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం కూడా జీవిస్తాం. ఎందుకంటే ఆయన ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకునే దేవుడు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మనకి ఆయన తోడుగా ఉంటా అన్నాడు. ఇమ్మానేలు దేవుడుగా మనకి తోడుగా ఉంటా అన్నాడు. ఇది మనందరి లైఫ్ లో ఎక్స్పీరియన్సే. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏ విధంగా తోడుగా ఉంటున్నాడో ఇక్కడ జాయిన్ అయిన మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే 1 మినిట్ అయినా మనల్ని విడిచిపెడతారు ఖచ్చితంగా, గాని దేవుడు మనల్ని 1 సెకండ్ కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే అసలు ఆయన మనలోనే ఉన్నాను కాబట్టి. మనల్ని ఇంకెక్కడ విడిచిపెట్టేళ్తాడు దేవుడు? ఆయన మనకి ఇమ్మానేలు దేవుడుగా ప్రతి పరిస్థితుల్లో మనకి చాలనంత దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరొక ప్రామిస్ ఏం చేశాడంటే, నేను హోల్ ఒక క్రిస్టియన్ లైఫ్ కి సంబంధించిన విషయాలు అనంటే, మానవాళికి దేవుడు యూనివర్సల్ గా ఏదైతే ప్రామిస్ చేశాడో దాని గురించి చెప్తున్నాను నేను. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, యోహాన్ సువార్త 14:2-3 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఇక్కడ ఇంకొక ప్రామిస్ ఏంటంటే హీఈస్ కమింగ్ అగైన్, నేను తిరిగి వస్తాను. అందుకనే అపోస్తలుల కార్యాలు 1:11 మనం ఏం చూస్తామంటే ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పేది. దిస్ ఈస్ ద క్రిస్టియన్ హోప్. ఏ రీతిగా అయితే దేవుడు ఆరోహణం అయ్యాడో అగైన్ హీఈస్ గోయింగ్ టు కమ్. దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. మనం ఎలా ఎదురు చూస్తున్నాము, మనకి ఎలా అర్థమవుతుంది ఈ విషయాలు అంటే గల్తీలు రాసిన పత్రిక 5:5 ఒక మాట ఉంది. గల్తీలు రాసిన పత్రిక 5:5 ఏలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. ఆయన వస్తున్నాడని మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఒకరోజు ఖచ్చితంగా దేవుడు సెకండ్ కమింగ్ లో వస్తాడు, మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్తాడన్న సంగతి మనకు తెలుసు. అది ఎలా, ఆ నిరీక్షణని మనం ఎలా ఎదురు చూస్తున్నాము అంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి అది మనకు అర్థమవుతుంది, అది సెన్స్ చేయగలుగుతున్నాం మనం. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు వస్తాడు ఆ నిరీక్షణతో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ నిరీక్షణ ఒకరోజు సఫలం అవుతుంది. ఆ ఫెయిత్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనము ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన ప్రామిస్, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ అండ్ గ్రేట్ ప్రామిస్. ఖచ్చితంగా కిందకు వస్తానని చెప్పాడు దేవుడు. వన్ డే హీఈస్ గోయింగ్ టు కమ్. దాంట్లో ఏమీ మార్పు లేదు, ఎందుకంటే ఆయనలో మార్పు లేదు కాబట్టి ఆయన ఇచ్చే మాటలో ఏ మాత్రం మార్పు ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండోసారి, ఫస్ట్ టైం ఏమో సిన్నిని ఆయన భరించడానికి సిలువలో చనిపోవడానికి ఆయన ఫస్ట్ టైం కింద భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నారు కంప్లీట్ గా మనల్ని ఆ గ్లోరిఫికేషన్ లోకి తీసుకెళ్లడానికి. యేసుప్రభు వారు వస్తున్నారు మనల్ని ఆ మహిమలోకి తీసుకెళ్లడానికి. యేసుప్రభు వారు కిందకు వస్తున్నారు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18 ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడ జాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎడల ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచినది. నేను మీకు నిత్య జీవం ఇస్తాను కాబట్టి ఒకరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తాను అని ప్రామిస్ చేశాడంట దేవుడు. ఈ పైన కింద చదివితే మనకు అదే అర్థమవుతుంది. దేవుడేమో మనకు ప్రామిస్ చేశాడు, మీరు ఆ ప్రామిస్ ని గట్టిగా పట్టుకొని ఎదురు చూడడానికి మీకు ఎలా నిరూపించుకోవాలంటే నా మీద నేనే ఒట్టేసుకుంటున్నా అన్నాడు దేవుడు. ఇంకెవరి మీద ఒట్టేస్తాడు ఆయన, నా మీద నేనే ప్రమాణం చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు వాగ్దానం చేశాను అది నేను నెరవేర్చుకుంటానని చెప్తున్నారు యేసుప్రభు. సో వన్ డే హీఈస్ గోయింగ్ టు కమ్. అయితే ఆయన రెండు రకాలుగా రాబోతున్నాడు, అంటే ఆయన సెకండ్ కమింగ్ లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటేమో రహస్య రాకడా, ఒకటేమో బహిరంగ రాకడా. రహస్య రాకడేమో మధ్యాకాశానికి యేసుప్రభు వారు వస్తున్నారు, దానికి ఏం సూచనలు ఉండవు ఎందుకంటే ఒక దొంగ ఎలాగొస్తాడో అలాగే వస్తాడు కాబట్టి దొంగ వచ్చేటప్పుడు ఏ సూచనలు ఉండవు మనకి. ఒకటేమో రహస్య రాకడా, ఆయన యేసుప్రభు మధ్యాకాశానికి వస్తున్నారు. రెండవదేమో బహిరంగ రాకడా, కంప్లీట్ గా అందరూ చూసే విధంగా ఆయన 7 సంవత్సరాల తర్వాత అంటే ఈ మధ్యాకాశానికి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది భూమి మీద. ఆ తర్వాత కిందకి అందరూ ప్రతి నేత్రము ఆయనను చూసే విధంగా ఏ శరీరంతో ఏ మహిమాదేహంతో యేసుప్రభు వారు వెళ్లారో ఆ మహిమాదేహంతో యేసుప్రభు వారు కిందకు వస్తారు. అంటే ఈ రహస్య రాకడికి బహిరంగ రాకడికి మధ్యలో 7 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఇది మనం అంతా ఎస్కెటాలజీ చదివితే మనకు అర్థమైపోతుంది, అంటే ప్రకటన గ్రంథం చదివితే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సో ఈ రోజు మనము ఆ రహస్య రాకడం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దీన్నే ర్యాప్చర్ అంటున్నాం, లేకపోతే సంఘం ఎత్తబట్టం అంటాం అన్నమాట. ర్యాప్చర్ అనే మాట మనకి బైబిల్లో కనిపించదు, ట్రినిటీ అనే వర్డ్ కూడా మనకు కనిపించదు. కానీ దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం మనకి తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4-5 అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయంలో కూడా ర్యాప్చర్ గురించి, అంటే సంఘం ఎత్తబడడం గురించిన విషయాలు మనకుంటాయి. ఆ సంఘం ఎప్పుడో కదా ఎత్తబడేది, దాని గురించి మనం ఆలోచించాలా? ఇప్పుడు మనకి బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి కదా, దానికంటే ఎక్కువ విషయాలు మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి కదా అని అనుకోవడానికి ఏం లేదు. బికాస్ ఈ లైఫ్ లో ముందేం జరుగుతుందో అని ఇంత సీరియస్ గా ఆలోచిస్తే అసలు మన డెస్టినీ గురించి మనం ఆలోచించకపోతే ఎలాగా? సంఘం యొక్క డెస్టినీ అది, ర్యాప్చర్ అనేది. దేవుడు ఎందుకు దాన్ని పైకి తీసుకెళ్తున్నాడు అంటే ఆ తండ్రి ఎదుట నిర్దోషులుగా పవిత్రులుగా నిలవబెట్టడానికి. దట్ ఈస్ ద డెస్టినీ ఆఫ్ చర్చ్. మరి మనం దాని గురించి సీరియస్ గా ఆలోచించకపోతే మనకున్న నిరీక్షణ ఏంటి? క్రైస్తవ్యానికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే మనం సదాకాలము దేవుడు ఒకరోజు వస్తాడు, ఆయనతో సంఘాన్ని ఆయనతో తీసుకెళ్లిపోతాడు, మనం ఆయన దగ్గర ఉంటామనే నిరీక్షణ మనకుంది. ఎందుకంటే మన డెస్టినీ మనకి తెలుసు కాబట్టి. వేరే వాళ్ళకి ఈ నిరీక్షణ లేదు, కేవలం క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ నిరీక్షణ. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 7 సంవత్సరాల శ్రమకాలంకి ముందే ఈ ర్యాప్చర్ జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాతే కింద విడవబడిన వారికి శ్రమలు మొదలవుతాయి. ఇది బిబ్లికల్ అన్నమాట. సో యేసు ప్రభువారు ఎందుకు వస్తున్నారు కంప్లీట్ గా అంటే నేను 3 పాయింట్స్ లో చెప్తాను. మనల్ని ఆయన ఉండే ప్లేస్ లోకి తీసుకెళ్లడానికి, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక యోహాను సువార్త 14:2-3 ఉంది, ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్తాడు, కొనిపోబడతాడనే మాట అక్కడ కనిపిస్తుంది. అలాగే సంఘం, వధువు సంఘము వరుడైన క్రీస్తుని కలుసుకోవడం, మధ్యాకాశానికి ఆయన రావడము, మనం అక్కడికి వెళ్లడం అంటే వధువు సంఘము వరుడైన క్రీస్తుని కలుసుకోవడం. అలాగే 3rd పాయింట్ ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నిలబెట్టుకోవడానికి యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తారు. అది ఈ క్షణంలో కూడా కావచ్చు. చాలా మంది ఇంకా డేస్ ఉందేమో, మనం ఎలా పడితే అలా బ్రతికేయచ్చులే, అది చాలా రోజులుందేమో అని దేవుడు మనకిచ్చిన బాధ్యతని పక్కకు పెట్టేసి చాలా లేజీగా ఉంటున్నామేమో. బైబుల్ చాలా క్లియర్ గా చెప్తుంది, చాలా నార్మల్ గా ఉంది, భయమేమీ లేదు అనుకున్న టైంలో వచ్చేస్తాడంటే యేసు ప్రభు వారు. ఎవరితోటి వస్తున్నాడంటే ఆయన మధ్యాకాశానికి, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆల్రెడీ మనకంటే ముందే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, క్రీస్తునందు మృతులైన వాళ్ళు, వాళ్లను వెంటబెట్టుకుని యేసు ప్రభువారు మధ్యాకాశానికి వస్తా ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మత్తయి సువార్త 43:44 ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలియ ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వెయ్యనీయడు అని మీరు ఎరుగుదురు, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అలాగే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5:2-3 రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును అనే మాట. ఎలా రాబోతున్నారంటే యేసు ప్రభు ఒక దొంగలాగా వస్తారు. అంటే ఏ టైంలో వస్తారో ఎవ్వరికి తెలియదు, వాటికి సూచనలు ఏమి ఉండవు. దానికి మనకి ఆధారం ఏంటంటే ఒక దొంగ వస్తే సూచనలు చెప్తాడా, నేను వస్తున్నాను వస్తున్నానని? అలా ఏమి ఉండదు కదా. అలాగే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాబోతున్నారు ఒక దొంగలాగా. ఏ టైంలో వస్తారో ఎవ్వరికి తెలియదు, కాబట్టి చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ మూమెంట్ లో వస్తారేమో ప్రభు, లేకపోతే ఈ రోజే వచ్చేస్తారేమో అన్నంత అలర్ట్ గా క్రిస్టియన్ లైఫ్ ఉండాలి. కానీ చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అంత, అంటే ఇది మిస్ అయిపోతున్నామేమో లైఫ్ లో మనం చెక్ చేసుకోవాలి. లేజీనెస్ వస్తుందంటే మన క్రిస్టియానిటీకి అర్థం లేదు, బద్ధకం ఉంటే అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మనం సాకులు చెప్పడానికి వీల్లేదు. అందుకనే అలర్ట్ గా ఉండమన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి, బైబిల్లో దేవుడు రాయించలేదు కాబట్టి. యేసుప్రభు వారు వచ్చే టైంకి తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:16లో ఒక మాట ఉంది. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:16లో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. మొదట క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు, సజీవులమైన మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడుదుము. ఇంగ్లీష్లో అయితే కాటప్ అనే వర్డ్ ఉంటుంది. అంటే యేసుప్రభు వారు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తున్నారో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దం, ఒక దేవుని బూర శబ్దం మనకి పరలోకం నుండి మనకి వినిపిస్తుంది. ఓన్లీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ బూర శబ్దం వినిపిస్తుంది. మొదట క్రీస్తునందు మృతులైన వాళ్ళంటే ఒకవేళ మనం ఊహించుకుంటే ఇప్పుడు ఈ సమయంలో యేసుప్రభు వారు కిందకు వచ్చారు, మనం ఇంకా చనిపోలే కదా. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు అనుకోండి, ముందు మనకంటే చనిపోయిన వాళ్ళు కిందకు వచ్చి మహిమా దేహాన్ని ధరించుకొని ఆయనను ఎదుర్కొంటే ఆ తర్వాత మనం వాళ్ళతో కలిసి సజీవులమైన మనం, ఇప్పుడు మనం చనిపోలేదు కదా, ఇంకా మనము వాళ్ళతో కలిసి మనం కూడా మహిమా దేహాలుగా మారి వాళ్లతో కలిసి క్రీస్తుని ఎదుర్కొంటామంట మనం. కాటప్ అంటే కొనిపోబడటం అంటే సింపుల్ గా ఒక ఫోర్స్ గా మనం ఇలా లాక్కుంటే పైకి ఎలా ఉంటుందో అది లిటరల్ గా గ్రీక్ వర్డ్స్ అట్లా ఉంటాయంటే, సింపుల్ గా కాటప్ అంటే మనం ఏదైనా ఒక ఫోర్స్ తోటి మనం లాగేసుకుంటాం చూడు. అలాగే దేవుడు మనల్ని ఆ టైంలో ఫోర్స్ గా ఇలా లాగేసుకుంటాడు. మత్తేసువార్త 24:40లో ఏముందంటే, మత్తేసువార్త 24:40లో ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగటి విసురుచుండగా ఒకళ్ళు భూమి మీద విడిచిపెట్టబడతారు, ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒకవేళ క్రీస్తుని అంగీకరించలేదు, ఇంకా ఒకవేళ ఈ కాన్ఫరెన్స్ లో ఇంకా నామినల్ గా ఉంటూ ఆ దేవుణ్ణి నమ్ముకోవచ్చులే, తర్వాత రేపు నమ్ముకోవచ్చులే, ఎల్లుండి నమ్ముకోవచ్చులే అని ఒకవేళ క్రీస్తుని ఆ దగ్గరికి రాకుండా, ఆ పాపక్షమాపణ అడక్కోకుండా ఇంకా ఒకవేళ ఉంటే మనము, ఈ క్షణమన్న క్రీస్తు వస్తే ఈ కాన్ఫరెన్స్ లో మరి ఎంతమంది మాయమైపోతామో అది ఎవరికి వాళ్ళకి ఆ నిశ్చయిత ఉండాలి. ప్రభువా, నేను నీ దగ్గర పాపక్షమాపణ పొందాను, నా జీవితం మారింది, దినదినము నేను ఆ మార్పుని చూడగలుగుతున్నాను, కాబట్టి మీరు ఏ క్షణంలో వచ్చినా ప్రభువా నేను ఎత్తబడే సంఘంలో నేను ఉంటాను అనే నిశ్చయిత మనకు ఉండాలి ప్రతి ఒక్కరికి. అలాంటి జీవితాన్నే మనం ప్రతిరోజు జీవించాలి. సండే మాత్రమే కాదు, సండే మాత్రమే జీవిస్తే అది పెద్ద వేషధారణ అవుతుంది. వీఆర్ ఎవ్రీడే క్రిస్టియన్స్, ఎవ్రీడే బిలీవర్స్, వీఆర్ ఎవ్రీడే మిషనరీస్. ఏ రోజు యేసుప్రభు వస్తారో తెలియదు కాబట్టి ప్రతిరోజు, ప్రభా ఈ రోజు మీరు వస్తారా, ఐఎమ్ రెడీ మై లార్డ్, నేను సిద్ధంగా ఉన్నాను. అది ఆ బూర శబ్దం కేవలము క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకు మాత్రమే వినిపిస్తుందంట. నామినల్ గా అవును ప్రభా, నేను ప్రతి సండే కానుకేస్తున్నాను, నా శాలరీ అంత ఇచ్చేస్తున్నాను కదా ప్రభా, కాన్ఫరెన్సెస్ నడిపేస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, అందరికీ బట్టలు పంచుతున్నాను, ఆ సర్వీస్ చేస్తున్నా, ఈ సర్వీస్ చేస్తున్నా, కానీ లోపల మారు మనసు, పాప క్షమాపణ లేదనుకోండి, నేను సండే వెళ్తున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను, నేను కానుకలు ఇస్తాను కాబట్టి పరలోకం వెళ్తాను, నేను ఇది చేస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్తానని అసలు క్రీస్తుని హృదయంలో అంగీకరించుకోకుండా ఉంటే సడన్ గా యేసుప్రభు వారు వస్తారు, విడిచిపెట్టబడతాం. అప్పుడు అర్థమవుతుంది, అబ్బా అసలు అనవసరంగా ముందే నేను ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే అయిపోయేది, అయ్యో నేను విడవబడ్డానని అప్పుడు తల బాధేసుకున్నా ఏమీ సుఖం లేదు. ఒక్కసారి సంఘం రెప్పపాట్లో సెకండ్స్ లో వెళ్ళిపోతుంది చర్చ్ పైకి. అందుకనే హృదయపూర్వకంగా క్రీస్తును వెంబడించాలి. హృదయపూర్వకంగా ఇంకా మనం క్రీస్తు దగ్గరికి రాకపోతే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు. ఇది ఒక గొప్ప మర్మం అనుంది. ర్యాప్చర్ అనేది, సంఘం ఎత్తబట్టం అనేది ఒక మిస్టరీ అంట. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15:52లో ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు అనే మాటలు మనకు కనిపిస్తాం. చాలాసార్లు ప్రభు రెప్పపాటున ఎట్లా మయమైతాం ప్రభు, నేను ఇది నేను స్టడీ చేసినప్పుడల్లా లేకపోతే మా చర్చ్ లో ఎస్కెటాలజీ నేను చెప్పినప్పుడు చాలా సార్లు అనుకునేదాన్ని, ప్రభు ఈ రెప్పపాటున ఎట్లా మాయమవుతాం, అది ఎట్లా పాసిబుల్ అవుతుందో అట్లా రెప్పపాటున అంటే దేవుడు నాకు హాహా నువ్వు ఫోన్ లో జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే అన్ని మారిపోతున్నాయి కదా, ఏమన్నా టైం పడుతుందా, సెకండ్స్ లో యాప్స్ మారిపోతున్నాయి, కాల్ కట్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళొచ్చు, వీడియోస్ చూడొచ్చు, ఇట్లా జస్ట్ మనం ఇట్లా క్లిక్ చేస్తేనే ఇంత మార్పు వస్తే, ఇంత టెక్నాలజీ ఉంటే, ఆ టెక్నాలజీనే ఇచ్చిన దేవుడు రెప్ప పాటలు ఇట్లా ఐ బ్లింక్ అయ్యే ఆ సెకండ్ టైమ్ లోనే మన శరీరము మహిమా దేహంగా మార్చబడుతుందంట. అది అసలు ఎలా జరుగుతో కూడా మనం ఊహించలేం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆయన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. ఎలా అంటే ఆయన శక్తిని బట్టే జరుగుతుందంట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:21 సమస్తమును తనకు లోపరుచుకున్న జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరంగా సమరూపము గల దానిగా మార్చును. ఒక సెకండ్ లో ఇలా రెప్పపాటున మన దీన శరీరాలు మహిమా దేహాలుగా ఎలా మార్చబడుతున్నాయి అంటే కేవలము దేవుని యొక్క శక్తిని బట్టే. గ్లోరియస్ బాడీగా ఆ మహిమా దేహం మనకు వచ్చినప్పుడు దానికి ఇంకా మరణమే ఉండదంట. ఆ శరీరానికి ఇంకా మరణం లేదు. మనం ఈ దీన శరీరము మహిమా దేహంగా మార్చబడినప్పుడు మనం మరణం మీద జయాన్ని పొందినట్లే. ఇంకా పాపం మనల్ని ఏలదు ఆ టైం నుంచి. ఇంకా మనం చాలాసార్లు అబ్బా ముసలోలం అయిపోతున్నామే, కాళ్ళు నొప్పులేస్తున్నాయే, శరీరం ముడతలు పడుతుందే, అయ్యో ఏం క్రీములు రాసుకోవాలి, ఎలా డైల్ వేసుకోవాలని ఎంత ఆలోచిస్తామో ఈ శరీరంలో ఉంటే. కానీ ఆ శరీరానికి అసలు ముసల్తనమే రాదు. యుగ యుగాలు యంగ్ బాడీని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ముసలి బాడీ ఏం కాదు, చాలా యంగ్ బాడీ, మహిమా దేహం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ దేహానికి రోగాలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీళ్లుండవు, మరణం ఉండదు, గాల్లో అలా తేల్తాం. చాలాసార్లు హ్యాండిక్యాప్స్ మా అబ్బాయి కూడా చాలాసార్లు, మమ్మీ ఈ దేహంలో నేను ఇక్కడ ఉండి జంప్ అవ్వలేకపోతున్నా గానీ ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఖచ్చితంగా ఆ మహిమా దేహంకి ఇస్తాడు కదా, అప్పుడు నీకంటే ఎక్కువగా ఎగురుతాను నేను గాల్లో అంటాడు ఊరికే. వాడికి ఎంత హోప్ ఇచ్చాడో దేవుడు అది. ఇక్కడ పర్లేదులే మమ్మీ, నేను ఎగరకపోయినా నడకపోయినా పర్లేదు, కానీ నాకంటూ ఒక హోప్ ఉంది మమ్మీ, ఖచ్చితంగా ఒకరోజు దేవుడు ఆ మహిమ దేహాన్ని నాకు ఇస్తాడు, నేను చేతులు ఎత్తచ్చు, కాళ్ళు ఎత్తచ్చు, అక్కడికి ఇక్కడికి గెంతచ్చు, అమెరికాకి ఇండియాకి 1 సెకండ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి టీ తాగి రావచ్చేమో, అలా ఉంటుందేమో ఆ మహిమా దేహం. అలాంటి దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇదెంత గొప్ప భాగ్యం చూడండి. మనం ఏం చేస్తే ఈ దేహాన్ని దేవుడు మనకిస్తాడు? ఆయన మనల్ని ప్రేమించి రక్షించుకొని ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. కొరింథీయులు రాసిన 1:55-56 ఉంది, క్రీస్తు ద్వారా మనకి జయం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ మహిమా దేహాలతో మారిన తర్వాత మనకింకా నరకంతో పనే లేదంట. అందుకనే నీ ముల్లెక్కడ పాపము మరణమా, నీ ముల్లెక్కడ అని అడుగుతా ఉంటాడు దేవుడు. అంటే ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని ఆయనను వెంబడిస్తారో, ఆయన కోసం ఎదురు చూస్తారో, ఆ ఎత్తబడే సంఘంలో దేవునితో ఉంటారు. ఒకవేళ సజీవంగా ఉన్నా చనిపోయినా సరే దేవుడు ఒక దినాన మహిమా దేహాలు ఇవ్వబోతున్నాడు. అంటే ఆ నరకం నుంచి మనం తప్పించబడ్డాం, ఆ మరణానికి ఇంకా మన మీద అధికారం లేదు, దేవుడు మనకి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది మరణం అంటే చాలా మంచి విషయం. చాలా మంది ఏంటంటే భయపడతా ఉంటారు, అమ్మో చచ్చిపోవాలా, వామ్మో క్రైస్తవులు అయితే చచ్చిపోవాలా, అమ్మో మరణం ఇంకొన్ని రోజుల తర్వాత వస్తే బాగుంటుంది. మరణ భయం నుంచే కదా దేవుడు మనల్ని విడిపించేది. మనకంటూ ఒక లైఫ్ ఉందని మనకు తెలుసు, ఎందుకంటే శాపము బాధ ఏమి లేవా తర్వాత. కంటిన్యూస్ గా యుగ యుగాలు దేవుడు మనం ఆయన తోటి ఆయనను ఆరాధిస్తూ ఆయన ముఖం చూస్తూ ఎంత హ్యాపీగా ఉంటాము. అందుకోసమే కదా, అది ఇవ్వడాని కోసమే కదా యేసుప్రభు వారు శరీరధారిగా వచ్చి శిలువలో మరణించి ఆయన రక్తం చిందించి తిరిగి 3వ దినాన్ని లేవడం. ఇదంతా ఎందుకు? దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ మహిమా దేహాలతోటి పాపము లేని దేహాలతోటి ఆ ప్రజెన్సే ఉండదు. ఇంకా ఆ కంప్లీట్ గా ప్రజెన్స్ లో నుంచి దేవుడు మనల్ని గ్లోరిఫికేషన్ అంటే అదే, దేవుడు మనల్ని జస్టిఫై చేశాడు, మీరు నీతి మంతులుగా మార్చబడ్డారు, నీతిగా బతకండి అన్నాడు, పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు ప్రతిరోజు మనల్ని. ప్రతిరోజు మనం మార్చుకోవాల్సిందే, ప్రతిరోజు మనం దేవుడి దగ్గర నేర్చుకోవాల్సిందే. ఆయన నేనంతా నేర్చుకున్నాను, నేనంతా మారిపోయాను అనడానికే లేదు. అయితే ఒకరోజు దేవుడు ఆయన కుమారుని యొక్క స్వారూప్యములకు తీసుకెళ్తున్నాడు, అంటే పాపపు సన్నిధిలో నుంచి తీసుకెళ్లిపోవడమే గ్లోరిఫికేషన్ అంటాం. అది మన ఎండ్ అన్నమాట. ఇంకా మహిమపరచబడ్డం, ఆ మహిమలోకి మనం ఎంటర్ అవడం. ఇది ఒక దినాన ఈ కాన్ఫరెన్స్ లో మనం ఎంతమంది అయితే ఉన్నామో, ట్రూ బిలీవర్స్ గురించి చెప్తున్నాను, క్రీస్తుని కరెక్ట్ గా వెంబడించే వారి గురించి చెప్తున్నాను, అలాంటి వారికి మరణం మీద విజయమే. ఇంత గొప్ప భాగ్యము ఇంకెవరికుంటుంది? క్రీస్తు ద్వారా మనకి లభించింది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:23 లో ఉంటుంది, కుమారుని స్వారూప్యం గలవారుగా అవుతారు అని ప్రామిస్ చేశాడు దేవుడు. మహింపరచబడతారు మీరు, నేను ఆ మహిమలోకి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పారు యేసుప్రభు వారు. ఒకరోజు వస్తున్నారు. తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:17 మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండడానికి, ఆ మహిమా దేహాల తర్వాత సదాకాలం ఎన్ని యుగాలో ఎన్ని ఇయర్సో మనం చెప్పలేము. ఆదాము 900 ఇయర్స్ బతికాడంటే అబ్బా అసలు అటు ఎట్లా 900 ఇయర్స్ బతికాడా అని ఆలోచిస్తా ఉంటాం. ఇప్పుడు ఇయర్స్ మనం చెప్పలేము, చెప్పలేనంత ఏజ్ లో లేదా ఆ సదాకాలము ప్రభుతో మనం ఉండడానికి వెళ్తున్నాం ఒక రోజు. అదే తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవ్వడానికి నియమించలేదు. మనం మేలుకొనున్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందేను. ఎంత బాగుంది చూడండి ఈ మాట, రక్షించబడిన వారు మేలుకొనున్నా నిద్రపోయినా. ఇప్పుడు మేలుకొని ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలంటే నిద్రపోకుండా ఉండాలని కాదు, క్రీస్తుతో సరిగ్గా మనం నడుస్తున్నామా లేదా, ప్రతిరోజు ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, అది చాలా జాగ్రత్త పడాలి. నువ్వు నిద్రపోతున్నా సరే జీవిస్తున్నా సరే టక్కున అట్లా వెళ్ళిపోతాం అంతే. తనతో కూడా జీవించు నిమిత్తం, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5:6 సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము, మనం పగటి వారమై ఉన్నాము. దొంగ వలె వస్తున్నాడు దేవుడు, అయితే మే మీద కాదు వచ్చేది, అన్బిలీవర్స్ మీదకు వస్తున్నాడు ఆయన దొంగలాగా వాళ్ళని విడిచిపెట్టడానికి. అయితే అదే సమయంలో మనం వెలుగు సంబంధులం కాబట్టి, క్రీస్తుకు సంబంధించిన వారం కాబట్టి, మనం ఆ శ్రమల్లోకి ఎంటర్ అవ్వకుండా దేవుడు సంఘాన్ని పైకి తీసుకెళ్లిపోతున్నాడు. ఆ తర్వాతే 7 సంవత్సరాల శ్రమలు మొదలవుతాయి. కాబట్టి చివరగా ఈ వచనం చూద్దాం, పేతురు రాసిన 2:12 3:12 ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. మళ్ళీ చదువుతున్నాను, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ రోజు వస్తాడో తెలియదు కాబట్టి మీరేం చేయాలి, ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుడు మనకిస్తున్నటువంటి కమాండ్ ఏం చేయాలంటే, దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టాలి, దానిని ఆశతో అపేక్షించాలి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఉంది. అంటే ప్రతిరోజు మన ప్రవర్తన ఎలా ఉంది, పరిశుద్ధమైన ప్రవర్తన ఉంది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో అనుంది. అంటే మన ప్రవర్తన వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా, స్పిరిచువల్ డిసిప్లిన్ ఉందా లేదా మనకి. ఆ డిసిప్లిన్ లేకుండా ఎలా ఎదురు చూస్తాము,
ఆ డిసిప్లిన్ లేకుండా నిరీక్షణని సఫలం ఎలా చేసుకోగలుగుతాము? చాలా సార్లు స్పిరిచువల్ డిసిప్లిన్ పక్కకు పెట్టేశామేమో, నామినల్ గా జీవించడానికి ఇష్టపడుతున్నామేమో, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ వన్ డే. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు యేసుప్రభు వారు. లైట్ గా ఎలా పడితే అలా జీవితాన్ని నా ఇష్టం నాకు నచ్చినట్టుగా బతికేస్తాను, నా నిర్ణయాలు, నాకు వేరే వాళ్ళతో సంబంధమే లేదు, అసలు వాళ్ళు ఎలా పోతే నాకేంటి అలా అనడానికే లేదు. ఒక స్పిరిచువల్ లైఫ్, ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ని స్టార్ట్ చేయాలి, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ని కలిగి ఉండాలి. ఎక్కడ లేజీగా ఉండటానికి వీల్లేదు. ఆ రేపు చేసుకోవచ్చులే ప్రార్థన, ఎల్లుండి చేసుకోవచ్చులే, ఇవాళ చేసుకోకపోతే మాత్రం ఏమైతుంది? దేవుడు ఈ భూమి మీద మనకి ఏ బాధ్యతనైతే అప్పగించాడు, ఎవరికి సువార్త చెప్పడానికి మనల్ని భూమి మీద ఉంచాడు, ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలని ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడు, ఎవరిని ఆదరించాలని దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు, ఎవరిని కౌన్సిల్ చేయాలని దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడో, ఆ బాధ్యతని మనం ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని దేవుడు మనకిచ్చాడు బాధ్యతని, అది మనకి తెలిసి దేవుడు మనకి ఈ పని ఇచ్చాడు, ఇదిగో ఈ డిపార్ట్మెంట్ లో ఈ పని ఇచ్చాడు, ఇంతమందిని కౌన్సిల్ చేయడానికి ఇచ్చాడు, ఇంతమందిని ఫాలోఅప్ చేయడానికి ఇచ్చాడు, లేకపోతే ఈ స్టేట్ దేవుడు నా చేతిలో పెట్టాడు, లేకపోతే ఈ జిల్లాని దేవుడు నాకు ఈ చేతిలో పెట్టాడు, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, హౌస్ విజిటింగ్స్ ఉంటాయి, ఇలా బోల్డ్ అన్ని ఏ బాధ్యతకి, ఆ బాధ్యతకి కట్టుబడి నేను ముందుకు సాగుతున్నానా లేదా? ఎందుకంటే మనం ఎలా పడితే అలా కాదు, దేవుడు ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధమైన ప్రవర్తనతో మీరు జీవించాలని చెప్పాడు దేవుడు. చిన్న జీవితం ఎప్పుడు వస్తాడో తెలీదు, ప్రేమించేద్దాం. ఒకవేళ ఎవరినైనా అంటే ఇష్టపడట్లేదేమో, ఇష్టపడాల్సిందే. ఇంకా ఎవరినైనా క్షమించలేదేమో, క్షమించడానికి ఇష్టపడాలి, పని చేయడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని వాక్యం ద్వారా మనకు చెప్తున్నప్పుడు దానికి మనం కట్టుబడాలి. ప్రవర్తన మార్పు రావాలి దినదినం. 5 సంవత్సరాలు అయితుంది యేసుప్రభు దగ్గరకు వచ్చి, 5 సంవత్సరాలు అయితుంది నేను ఎస్ఎఫ్జెఫ్ ఫెలోషిప్ లో జాయిన్ అయ్యి, కానీ నా పర్సనల్ గా ఇన్నర్ బీయింగ్ లో ఆత్మీయంగా నా హృదయంలో నాది మార్పు రాలేదు, ఎవరు ఇంట్లో వాళ్ళు అసలు గుర్తించలేదు, నేను ఎలా పడితే అలా ఉన్నాను అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వెంబడించట్లేదు, దాంట్లో డౌటే లేదు. క్రీస్తుని మనం వెంబడిస్తున్నాము అంటే దినదినము మనం మార్చుకుంటాం, దినదినము మన ఆలోచనలో మెచ్యూరిటీ ఉంటుంది, దినదినము ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఒక రోజు వస్తాడు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని నేను కరెక్ట్ గా చెయ్యాలి. మీకు తెలుసో లేదో, ఆ మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత కొన్ని కోట్ల మంది దేవుడి దగ్గర నిలబడినప్పుడు, ఏమమ్మా అనురాధ నీకు ఈ బాధ్యతని ఇచ్చాను, అసలు ఏంటి నువ్వు చేసిన పని అని అడిగితే, కోట్ల దేవదూతల ముందు, కోట్ల మంది బిలీవర్స్ ముందు నేను తలదించుకోవాలి. అది ఎంత సిగ్గు అనిపిస్తుంది తెలుసా? మనకి ఇప్పుడు అర్థం కాదేమో, అక్కడ నిలబడినప్పుడు అబ్బా అసలు వచ్చి అనవసరంగా ఇట్లా చేశానేంటి నేను భూమి మీద. దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడంట. ఈరోజు మనం ఎంత బాధ్యతగా ఉన్నాం, ఏమి నేర్చుకున్నాము, ఏ వాక్యం ద్వారా మనం నిజంగా దేవుడు మనకి ఇది మార్చుకొని చెప్తున్నప్పుడు అది నేను మార్చుకోవడానికి ఇష్టపడ్డానా లేదా, ఆ లైఫ్ లో నేను దాన్ని ప్రాక్టికల్ గా చేస్తున్నానా లేదా. ఎందుకంటే మనకంటూ సపరేట్ గా దేవుడి దగ్గర ప్రతి ఒక్కరికి ఒక ముక్ ఉందంట. నేనేం ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో ఏమి ఏ ఉద్దేశంతో ఉంటున్నానో ప్రతిదీ ఇక్కడ అంటే మనం టైప్ చేయాలి, దేవుడికి టైప్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఇలా టైప్ అయిపోతున్నాయి, ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఉంది. సో ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు, సో ప్లీజ్ లేజీగా ఉండొద్దు, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ని కలిగి ఉందాం మనం అందరం. మార్నింగ్ ఇదిగో ఈ టైంకి నేను ఇది చేయాలి, లేకపోతే డేలో నేను 4 టైమ్స్ ప్రేయర్ చేయాలి, ఇదిగో ఈ టైంలో వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఈ టైంలో వీళ్ళని వెళ్ళి కలవాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనం పరిచర్య చేయగలం. ఎందుకంటే నాకు దూరంగా ఉండి మీరేం చేయలేరని చెప్పాడు యేసుప్రభు వారు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు యోహాన్ సువార్త 15వ అధ్యాయం. ప్రార్థన మిస్ అవ్వడానికి వీల్లేదు, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి వీల్లేదు, స్పిరిచువల్ డిసిప్లిన్, ఫెలోషిప్ లేకుండా ఉండడానికి వీల్లేదు, ఆ ఏముందిలే కనెక్ట్ అవ్వడం, ఏముందిలే అలా అనుకోవడానికే లేదు. ఎలా వస్తుంది పరిశుద్ధమైన ప్రవర్తన? మరి వాక్యాలు వినాలి, లోబడాలి, ప్రార్థనలో దేవునితో సమయం గడపాలి, ఫెలోషిప్ లో సహవాసంలో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. మనం ఆ శోధనకి లొంగిపోకుండా దేవుడు మనల్ని ఎప్పటికప్పటికి కాపాడుతూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నాం అనుకోండి, సాతనుడు చాలా ఈజీగా పట్టేసుకుంటాడు. మనం పాపం చేయడానికి ఈజీగా దారిలో వెళ్తా ఉంటాం. ఎప్పుడైతే మనం సహవాసంలో ఉంటామో మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇవాళ ఏం మాట్లాడావు, నువ్వు ఏం చదువుకున్నావు, ప్రార్థన చేస్తున్నావా, ఈ బుక్ చదివావా, ఆ బుక్ చదివా అన్నప్పుడు మనకి మనం రెక్టిఫై అవుతా ఉంటాం. కాబట్టి దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే ప్రభువా ఇవాళ నువ్వు వస్తావేమో, కాబట్టి ఈ రోజు మీరు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసేయాలి, నాకు ఆ శక్తి ఇవ్వండి, ఆ బలం ఇవ్వండి నాకని ప్రార్థనలో దేవునితో గడుపుతూ ఆయనని అడుగుతూ ఆయన మీద ఆధారపడుతూ పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ పరిశుద్ధతలోకే ప్రతిరోజు మనల్ని తీసుకెళ్లడానికి ఆయన ఇష్టపడి దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. మనమే లేజీగా ఉంటే ఎలా, వేరే వాళ్ళు మనల్ని చూసి ఎలా వెంబడిస్తారు? నాయకులమని చెప్పుకునే మనమే స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోతే, మన జూనియర్స్ లేకపోతే మన తోటి వారిని మనం ప్రభువులోకి ఎలా నడిపించగలుగుతాము? చెప్పుకోవడం కాదు లీడర్స్ అని, మనం ప్రాక్టికల్ గా అది చేస్తేనే. కొంతమంది అమ్మో ఈ అక్క చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, అక్కకు ఒక డిసిప్లిన్ ఉంది, కాబట్టి మనం కూడా అది పాటిస్తే బాగుంటుందని నేర్చుకోవాలి. మనల్ని అందరినీ చూసి, మన జూనియర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి, లీడర్స్ గా ఉన్నవాళ్ళు. సో ప్లీజ్ స్పిరిచువల్ డిసిప్లిన్ ని కలిగి ఉందాం. ఈ విషయంలో మనం ఎక్కడైనా ఒకవేళ ప్రభువా ఈ విషయంలో నేను మిస్టేక్ చేశానంటే కన్ఫెస్ అవ్వడం మంచిది, ఒప్పుకోవడం మంచిది. కన్ఫెస్ అవ్వడం అంటే ఒప్పుకోవడం, ప్రభువా ఈ ఏరియాలో నేను లేజీగా ఉన్నాను, ప్రభువా మీ రాకడది చాలా ఆలస్యంగా వస్తుందిలే అనుకుని నేను లేజీగా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించండి, ఇదిగో ఈ ప్రేయర్ లైఫ్ లో నేను సరిగ్గా లేరు, లేకపోతే ఇదిగో వీళ్ళని హౌస్ విజిటింగ్స్ చేసే విషయంలో, లేకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేసే విషయంలో నేను చాలా రెక్లెస్ గా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించండి. కన్ఫెస్ అవ్వాలి ముందు, ఆ తర్వాత రిపెంట్ అవ్వాలి. అది మరలా నేను చెయ్యను ప్రభువా, నాకు హెల్ప్ చేయండి అని రిపెంట్ అవ్వడం నేర్చుకోవాలి, అంటే పశ్చాత్తాపడాలి. మూడవదిగా ఒక కమిట్మెంట్ ఉండాలి, ప్రభువా ఈ రోజు నుంచి అయినా సరే నిన్ను నేను వెంబడిస్తాను, నీవు నాకేదైతే బాధ్యతను అప్పగించావు ప్రభువా అది నేను చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయండి, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, ఒక కమిట్మెంట్ లోకి వస్తున్నాను, నాకు ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ ఇవ్వండి, అది నేను ఫాలో అవడానికి మీరు నాకు హెల్ప్ చేయండి అని మనం అడగాలి. కన్ఫెస్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి, కమిట్మెంట్ తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక చక్కటి అవకాశం అయితే మీరు మాకు ఇచ్చారు నాయన. ప్రభువా మీరు తిరిగి రాబోతూ ఉన్నారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. ప్రభువా ఈలోపు మేము జీవించి ఉన్నంత కాలం ఈ భూమి మీద నాయన మీరు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద నాయన మీరు మాకిచ్చినటువంటి బాధ్యతల్లో మేము ముందుకు వెళ్లడానికి ఎంతో జాగ్రత్తగా నా తండ్రి పవిత్రమైన, నా తండ్రి పరిశుద్ధమైన ప్రవర్తనతో ఈ భూమి మీద మేము జీవించాలన్నది మీరు మాకు కమాండ్ చేశారు. అయితే ఎక్కడ మేము మిస్ అవుతున్నామో ప్రభువా మేము ఆలోచన చేయడానికి, ప్రభువా కన్ఫెస్ అవడానికి, రిపెంట్ అవడానికి, ఒక కమిట్మెంట్ తీసుకోవడానికి మీరు మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.